దిస్ ఈజ్ ఎండమూరి వీరేంద్రనాథ్. ఈ వారం మనం ప్రముఖ దర్శకుడు శ్రీ కోదండరామరెడ్డి గారి అంతర్ముఖం గురించి తెలుసుకుందాం. నమస్కారం కోదండరామరెడ్డి గారు.
నమస్కారం వీరేంద్రనాథ్ గారు. మీతో ఇంటర్వ్యూ అనేది చాలా సంతోషం వేసింది.
థ్యాంక్ యూ అండి.
శ్రోతలకు నా నమస్కారం.
కోదండరామరెడ్డి గారు, మీరు చాలా అద్భుతమైన విజయాలను సాధించారు. మీ ద్వారా మేము తెలుసుకోదలుచుకుంది ఫస్ట్ ఏంటంటే, చాలా మంది కుర్రవాళ్ళు డైరెక్షన్ ఫీల్డ్లోకి కానీ సినిమా ఫీల్డ్లోకి కానీ రావాలనుకుంటున్నారు, వాళ్ళకు బ్రేక్ త్రూ కావాలి. నాకు తెలిసినంతలో మీరు పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి, ఎక్కడో నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడి నుంచి ఒక దర్శక స్థాయికి చేరుకున్నారు కదా, మరి మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అసలు దీనికి మీరు ఏమైనా స్టడీ చేశారా, డైరెక్షన్ కోర్సులకు వెళ్ళారా?
ఏమీ లేదండి.
ఓకే.
నాకు సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్.
ఓకే.
నేను చదువుకునే రోజుల్లో నాటకాలు కానీ నాటికలు కానీ ఇట్లా వేసేవాడిని.
వేసాను, నాటకాలు వేసేవాడు.
వేసాను.
వెరీ గుడ్.
హీరోగా చేసేవాడిని, ఆడవేశ
హీరోగా.
హీరోగా. సో ఆ ఇంట్రెస్టే నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చింది. నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తానని చెప్పి ఎవరో ఆఫర్ చేశారు.
ఓకే.
నాకెందుకో ఆ వయసులోనే ఇష్టం ఉండేది కాదు, ఏదో చేయాలి, పది మందికి మనం తెలియాలి, గుర్తింపు పడాలి.
ఓకే.
పది మందిలో కోదండరామరెడ్డి అంటే ఎవరో తెలియాలి
తపన.
ఆ తపన తోటి నన్ను మెడ్రాస్కి తీసుకెళ్ళింది ఆ తపన.
నాకు మీరు అప్పుడప్పుడు మీ అనుభవాలు చెప్పేటప్పుడు మీ ఇంటికి గోడలకి వాటికి వాల్ పోస్టర్లు కూడా అతికించుకుని వాటిని చూస్తూ ఉండేవాడిని.
అవునండి, అంత క్రేజ్ అన్నమాట సినిమాలంటే. మా ఊరికి మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ ప్యాంప్లెట్స్ ఎగరేస్తూ బళ్ళు వచ్చేవి.
ఓకే.
వాటి వెనకాల మా ఊరు చుట్టూ తిరిగేవాడిని. ఒక 100 ప్యాంప్లెట్స్ సంపాదించుకుని ఇంట్లో దాచుకునేవాడిని. అట్లాగే పోస్టర్స్ దొంగిలించి ఇంట్లో అతికించుకునేవాడిని అనమాట. సో అంత ఇష్టం నాకు సినిమా అంటే.
మెడ్రాస్ వెళ్ళి ఎక్కడున్నారు ఫస్ట్? అసలు
మెడ్రాస్ వెళ్ళానండి. వెళ్ళి
డబ్బులతో వెళ్ళారా? డబ్బులు
అంత డబ్బులు ఉన్నవాడిని కాదు.
మీ ఫాదర్ మదర్ ఇంట్రెస్ట్ మీద పంపించారు మిమ్మల్ని మెడ్రాస్?
నేను వెళ్తానంటే ముందు వద్దన్నారు. మనకెవరు తెలియదు కదా అక్కడ, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని ముందు అన్నారు. బట్ తర్వాత ఏంటంటే నా ఇంట్రెస్ట్ చూసి అట్లాగే ట్రై చేసుకుని ఇష్టం అని చెప్పి కొంచెం ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించారు.
ఫస్ట్ మెడ్రాస్ రైల్వే స్టేషన్ లో దిగి ఏం చేశారు?
రైల్వే స్టేషన్ లో దిగ్గానే ఎప్పుడు టీనగర్ అని ఒక ప్లేస్ ఉంది మెడ్రాస్ లో. సో సినిమా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ టీనగర్ అనేది ఎప్పుడు చూస్తాం, చూసి ఈ సినిమా వాళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూడాలి. ముందు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి నేను హీరోని అవ్వాలనుకుంటున్నాను, హీరోని అవ్వాలనుకుంటున్నాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుదామని ఆ తపన అన్నమాట. ఆకలి కూడా లేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. సో అక్కడి నుంచి బస్ ఎక్కి మాకు తెలిసిన చుట్టాలు ఇంటికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వెంటనే టీనగర్ బస్సు ఉంటే 11A ఏదో ఉంటుంది, దాంట్లో ఎక్కి టీనగర్ వెళ్ళాను. టీనగర్ రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరు ఆర్టిస్టులు కనిపించలేదు. ఏదో సురేష్ ప్రొడక్షన్స్ అని, పిఏపి అని, తర్వాత జగపతి అని బోర్డులు చూశాను. కానీ అక్కడ గుర్కాల లోపలికి వెళ్ళడం లేదు నన్ను. సో తిరిగి తిరిగి ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఊరెళ్ళిపోయి మళ్ళీ ఆ తపన ఆగక మళ్ళీ తిరిగి మెడ్రాస్ వెళ్ళి ఒక ఫ్రెండ్ ద్వారా పి చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసినప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సినిమా ఫీల్డ్ లో అని అడిగారు. హీరోని అవుదాం అనుకుంటున్నానండి అన్నాను. హీరో అవడం తర్వాత ముందు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరు, తర్వాత నీకు ప్రవేశం అనేది కలుగుతుంది కదా సినిమా ఫీల్డ్ లోను, తర్వాత నీకు అదృష్టం బాగుంటే అవ్వచ్చు అని చెప్పి
ఆయన దగ్గరే
వి మధుసూదన్ రావు గారి దగ్గర
ఆయన పెట్టారు. ఫస్ట్ టైం స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎలాగ అసలు స్టూడియో?
చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండి నాకు.
స్టూడియోనా, అవుట్డోర్ షూటింగ్ ఫస్ట్? అసలు
స్టూడియో లోపలండి, ఫ్లోర్ లో. ఆ రోజే మనుషులు మారాలి షూటింగ్ ఓపెనింగ్ జరిగింది.
శారదా శోభన్ బాబు.
సో అక్కడికి తీసుకెళ్లారు నన్ను
యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్.
అసిస్టెంట్ డైరెక్టర్ గా వి మధుసూదన్ రావు గారికి పరిచయం చేస్తే ఆయన నీవు అక్షరాలు బాగుంటాయని అని అడిగారు నన్ను. బానే ఉంటాయి సార్,
అద్భుతంగా ఉంటాయి మీ అక్షరాలు.
సరే ఒక సీన్ రాయించేతంతో అన్నారు. ఒక సీన్ రాశాను.
ఎవరు డైలాగ్ రైటర్ దానికి?
దానికి బొల్లిమంత శివరామకృష్ణ గారు.
ఆయన డైలాగ్స్ మీరు రాశారు?
రాశాను.
ఓకే.
రాసిన తర్వాత చూసా బానే ఉన్నాడు, రేపటి నుంచి రమ్మను అన్నాడు. నేను అన్న తర్వాత ఆయన పెట్టిన భిక్ష నెక్స్ట్ డే నుంచి
డైరెక్ట్. ఇప్పుడు మీరు చాలా అద్భుతమైన విజయాలు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మీ ఇంటికి రావాలంటే దాదాపు 20 కార్లు దాటుకుంటూ రావాల్సి వచ్చేది మేము, అంటే కార్లు ఆఫ్ చేస్తే నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. అలాగే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చారు. ఈ సక్సెస్ని ఫెయిల్యూర్ని మీరు ఒకలాగా స్వీకరించారా? సాధారణంగా అందరూ ఒకేలాగా స్వీకరించామంటారు, నిజంగా నిజాయితీగా అలా ఉండేదా? డిప్రెస్ అయ్యేవారు
బిగినింగ్ లో కొంచెం బాగా డిప్రెస్ అయ్యేవాడిని అండి.
ఓకే,
ఎందుకంటే
మీ ఫస్ట్ ఫెయిల్యూర్ పిక్చర్ ఏంటండి?
ఫస్ట్ ఫెయిల్యూర్ నాకు తెలిసి న్యాయం కావాలి సక్సెస్. ఫస్ట్ పిక్చర్ సంధ్య హిట్, న్యాయం కావాలి హిట్, కిరాయి రౌడీలు హిట్. ఆ తర్వాత ఏదో సినిమా చేశానండి, అది ఫెయిల్ అయిన రోజున కొంచెం నాకు నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి.
మొట్టమొదటి ఫెయిల్యూర్
సినిమా. తర్వాత మళ్ళీ సక్సెస్లు వచ్చినాయి. ఆ తర్వాత అండి ప్రతి వాళ్ళు నన్ను సినిమా చేయమని అడిగేవారు. ఒక 2 ఫ్లాప్స్ రాగానే కొంతమంది డ్రాప్ అయిపోయి కనీసం అసలు పలకరించడం కూడా
పలకరించుకోవాలి.
సో అప్పుడు కొంచెం బాధ వేసేది,
ప్రపంచం తెలిసింది ఇలా ఉంటుంది.
ఆ తర్వాత ఒక సంవత్సరం నాకు 16 వరుసగా సూపర్ హిట్స్ వచ్చినాయి, కంటిన్యూస్ హిట్స్.
ఖైదీ టైంలో
వచ్చిన తర్వాత అప్పుడు అనుకునేవాడిని, ఏంటి ఫెయిల్యూర్ రావట్లేదేంటి, ఫెయిల్యూర్ రాకపోతే మనం భూమి మీద నడవగలమా, ఎక్కడో ఆకాశం మీద ఎగిరేటట్టున్నాం, ఫెయిల్యూర్ పడితే బాగుండు అని. సో ప్రతి వాళ్ళతో అనేవాడిని అనమాట, ఫెయిల్యూర్ వస్తే ఎప్పుడు మనిషికి అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి, లేకపోతే భూమి మీద నడవం మనం.
మీలో నేను మీతో ఉన్న పరిచయంతో బాగా గమనించింది ఏంటంటే స్థిత ప్రజ్ఞత. అంటే మనం ఒకసారి షూటింగ్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందని వచ్చింది ఫోన్ కాల్, మీరు కామ్ గైడ్ లో 1 అవర్లో తిరిగి వచ్చి మళ్ళీ మామూలుగా షూటింగ్ చేశారు. ఇది సాధ్యం ఎలా అవుతుందండి ఇలాంటిది?
అంటే మనమేమి మోసం చేసి డబ్బులు సంపాదించలేదండి, అక్రమంగా వచ్చిన సంపాదన కాదు, కష్టపడి సంపాదించిన సొమ్ము. వెళ్ళాను, ఏంటి మీరు అది తప్పు ఇది తప్పు ఇది తప్పు అన్నారు. నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదండి, మా ఆడిటర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అన్నారు. అన్నాను, ఆడిటర్స్తో మాట్లాడడానికి వీల్లేదు, మీరే సమాధానం చెప్పాలి అన్నారు. ఏం చెప్పాలి చెప్పండి అన్నాను. 10 లక్షలు ఎక్స్ట్రా కట్టాలి అన్నారు. ఓకే ఫైన్, కట్టేస్తానండి, కట్టాల్సి ఉంటే కట్టేస్తాను అన్నాను. అయిపోయింది, సంతకం పెట్టేసాను, మళ్ళీ మామూలుగా షూటింగ్
పెట్టింది. మీకు కాంటెంపరీ డైరెక్టర్స్ ఆ రోజుల్లో 4-5 ఉండేవారండి, బాపయ్య గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, మీరు వీళ్ళు కదా టాప్ ఆ రోజుల్లో. ఆ మిగతా 4 మీద మీ అభిప్రాయం ఏంటి?
ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో టాప్ అండి. అసలు బాపు గారు సినిమా చూస్తే ఒక దృశ్య కావ్యం లాగా ఉండేదన్నమాట. అదే నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను. ఆయన అసలు ఒక హీరోని గాని ఒక హీరోయిన్ గాని చూపించాలంటే ఆయన తర్వాతేనండి ఎవరైనా సరే. ఒక గ్లామరస్, ఒక మాస్
పిక్చరిస్క్
బ్రహ్మాండంగా చేసేవారు అన్నమాట
విశ్వనాథ్ గారు.
విశ్వనాథ్ గారు అఫ్ కోర్స్ ఇక ఆయన గురించి నేను చెప్పే అంత గొప్పవాడిని కాదు, ఆయన ఫెంటాస్టిక్. అసలు
సంస్కృతి, తెలుగు సంస్కృతి, డ్రామా డ్రామా నాటక.
అసలు ఆయన సినిమా, కొన్ని సినిమాలు చూసి ఒక 10 సార్లు ఏడ్చుంటాను నేను, శంకరాభరణం లాంటి సినిమాలు చూసి. దాసనారాయణరావు గారు ఆయన అసలు ఆల్ ఇన్ ఆల్. ఇక అసలు
రాఘవేంద్ర గారు ప్రసక్తి వచ్చింది కాబట్టి మీరు ఆయన కింద పనిచేశారు కదా, అసిస్టెంట్, అసోసియేట్, ఆయన అసోసియేట్ చేశారు. మీరు మాకు అనుభవం చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన మీరు ఆయన మంచం మీద మీరు కింద పడుకొని పై కప్పుకేసి చూస్తూ కూర్చొని చెప్పండి మా వాళ్ళకి.
అదే ఆయన చాలా ఈజీగా తీసుకుంటారండి అసలు ఏదైనా సరే. ఒకసారి నేను ఒక సినిమాకి ఆయన దగ్గర కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ ఒక యూనిట్, ఇంకొక యూనిట్ గోపాలరావు గారు వీళ్ళతోటి ఇంకొక యూనిట్, 2 యూనిట్లు పెట్టారు ఆ రోజు. షూటింగ్ పెట్టినప్పుడు గోపాలరావు గారు షూటింగ్ నేను వెళ్తాను, ఎన్టీ రామారావు గారును వాణిశ్రీ సీన్స్ ను తీసి అన్నారు నన్ను. ఏ నాకు అసలు షాక్, ఎన్టీ రామారావు గారిని నేను డైరెక్ట్ చేయటం ఏంటి అని. తీసేవా ఏంటి అన్నారు, సీన్ ఇచ్చి వెళ్ళి తీసుకుని వచ్చేసి అన్నారు. కాదు సార్, కనీసం షార్ట్లు అన్న రాసివ్వండి అన్నారు. షార్ట్లు రాసిస్తే నువ్వు తీసేదేంటి, ఆయన ఇష్టం వచ్చినట్టు తీసేసి అన్నారు. సో అలాంటి ధైర్యం.
ఎప్పుడన్నా సరే విజయం సాధించాలి, మనం ఇద్దరం నగ్గాలి ప్రపంచాన్ని అని చెప్పి మీ ఇద్దరు మధ్య కాన.
మేమిద్దరం ఒకసారి అండి మాకు జెమిని స్టూడియోలో ఒక షార్ట్లో 2000 రూపాయలు కాంచన గారు శారద గారికి ఇస్తే శారద ఇసిరి మొహం మీద కొడుతుంది.
ఓకే,
కొట్టినప్పుడు ఆ 2000 రూపాయలు మేము అకౌంటెంట్ అడిగి తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు అందులో ఒక 200 రూపాయలు మిస్ అయినాయి. ఆ విసిరేయటంలో 200 రూపాయలు మిస్ అయినాయి. అవి మా ఇద్దరు జీతంలో కట్ చేశారనమాట. ఆయన జీతంలో నా జీతంలో, మా ఇద్దరం భీమసుం రావు దగ్గర పనిచేసేవాళ్ళం అప్పుడు. సో అప్పుడు అన్నారనమాట, 200 రూపాయలు నాకు 250 రూపాయలు జీతం ఈ జెమిని స్టూడియోలోను, ఇదే జెమిని స్టూడియోలో 250,000 రూపాయలు తీసుకుంటానయ్యా నేను.
ఛాలెంజ్
ఛాలెంజ్ బ్యాంచ్ ఇదే జెమిని స్టూడియోలో.
మీకు రాఘవేంద్ర గారు ఎలా ఇచ్చారో మీరు కూడా నాకు ఒకసారి ఇచ్చారు, జూహీ చావ్లాతో మనం నన్ను చేసుకు తీసుకురమ్మని.